ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ఏంటే ఇంకా పూర్తి కాలేదు అలంకరించుకోవడం? అక్కడ ఫంక్షన్ కి టైం అయిపోతుంది.
అబ్బా ఆగండి, ఇంకా కొద్దిసేపే.
కొద్దిసేపు కాదే, మీ ఆడళ్ళకు కొన్ని జన్మలిచ్చినా అలంకరించుకోవడం పూర్తి కాదు.
అరే అదేంటండి అలా అంటారు? ఫంక్షన్ అన్నప్పుడు తెలిసిన వాళ్ళందరూ వస్తుంటారు, వాళ్ళ కంటికి మంచిగా కనపడాలిగా.
సర్లే త్వరగా వచ్చి బండెక్కు.
ఆ అయిపోయిందండి, వస్తున్నాను. సరే ఇక పోనివ్వండి. ప్రకాష్ అన్నయ్య జయ వదిన రెండు రోజుల క్రితం రమ్మని చెప్పారు కదా, మనం మాత్రం ఫంక్షన్ రోజే వెళ్తున్నాం. అయినా అన్నయ్య చేసిన ఫంక్షన్ లో అంతరార్థం ఏమిటో.
ప్రకాష్ గారు ఎప్పుడు ఏది అడిగినా అరే నా దగ్గర చిల్లి గవ్వా కూడా లేదురా అనేవాడు. చివరికి వాడి పెళ్లి కూడా మమ్మ అనిపించేశాడు. అలాంటి వాడు గృహప్రవేశం ఇంత ఘనంగా ఎలా చేస్తున్నాడు?
డబ్బు కంటే మనుషులే ముఖ్యమని జ్ఞానోదయం అయ్యుంటది అన్నయ్య గారికి.
అవునే, అది నిజంగా ఎనిమిదో ప్రపంచం వింతై ఉండవచ్చు. లేకపోతే వాడు అందరిని పిలిచి ఒక పెళ్లిలాగా చేస్తున్నాడు.
మొన్న జయవదన గారు కలిశారండి బట్టల కొట్టులో. ఆ రోజు వారు దగ్గర దగ్గర కుటుంబం అంతా 10,000 రూపాయల బట్టలు కొన్నారు. ఆ రోజే మిమ్మల్ని నన్ను రమ్మని కూడా పిలిచారు. కానీ ఇంటికి చుట్టాలొచ్చారు వదిన అని చెప్పాను.
అవునా, అయితే ఏదో లాటరీ తగిలింటుంది మా ప్రకాష్ గారికి.
లాటరీ కాదండి, మొన్న మన ఊరికి కొత్తగా ఏయో నారాయణ గారు వచ్చారు, గుర్తుందా?
ఆ గుర్తుంది, నిన్ననే నాకు పరిచయం అయ్యాడు. మన రాములేడు, వాడికి పంటకు ఏదో పురుగు పడితే దాని నివారణ కోసమని కలిసొచ్చాం.
అతను ప్రకాష్ అన్న గారికి ఏదో చిట్కా చెప్పాడంట.
చిట్కానా?
అవునండి, దాని వల్ల ఇంట్లో డబ్బు ఆదా చేస్తున్నారంట.
అవునా, అయితే వాడిని అడిగి ఆ చిట్కా ఏందో మనం కూడా పాటిద్దాం. డబ్బు ఆదా అవుతుందంటే ఎవరు మాత్రం పాటించరు.
సరే వచ్చేసామనుకుంటారండి.
ఆ చేరుకున్నాం, ఇక దిగి పద.
ఇవ్వండి ఇవ్వండి మిమ్మల్నే.
ఏంటి అలా మొత్తుకుంటున్నావు, కొంపలు మునిగిపోయినట్లు?
ఏం లేదండి, రవి అన్నయ్య అమలవదిన ఇద్దరు వచ్చారు చూడండి.
ఏంటమ్మా జయ, బాగున్నావా? ఏంటిరా ప్రకాష్, మంచిగున్నావా?
ఏరా రవి, ఇప్పుడా వచ్చేది?
ఊరి నుంచి మావయ్య వాళ్ళు వస్తేను ఉండక తప్పలేదు.
ఏంటమ్మా అమల, బాగున్నావా?
ఆ బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు?
నాకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. సరే మీరు వెళ్ళి భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం.
సరేరా భోజనం చేసేస్తాను, నీతో తెలుసుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి.
సరే నువ్వు వెళ్ళి భోజనం చేయి. ఏరా భోజనం చేసావా?
ఆ చేశానురా. సరే గాని ఆ చిట్కా ఏదో వాడుతున్నావంటగా మీ చెల్లె చెప్పింది, దాని వల్ల డబ్బు ఆదా అవుతుందంట.
ఆ చిట్కా గురించి సులువుగా చెప్పాలంటే దాని పెరడి తోటల పెంపకం అనవచ్చు.
పెరడి తోటల పెంపకమా?
అవునురా, పెరడి తోటల పెంపకం. దాని వల్ల చిన్న స్థలాన్నైనా మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు.
అవునురా, దాని గురించి కొంచెం చెప్పురా. మా ఇంట్లో చాలా ఖాళీ స్థలం ఉంది, దాన్ని నేను పెరడి మొక్కలు వేయడానికి వాడతాను. కానీ ఏమైనా వేద్దామంటే సమయం దొరకట్లేదురా.
సమయం గురించి చింతించక మిత్రమా, నువ్వు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత సరదాగా పని చేసుకోవచ్చు.
అవునా అన్నయ్య, నేను కూడా దానికి సహకరిస్తాను. దాన్ని కూడా ఒక ఇంటి పనిలా భావించి కలిపి చేసుకుంటాను.
అది మంచి పని వదిన, నేను అలాగే చేసేదాన్ని.
మరి కొంచెం ఆ పెంపకం గురించి వివరించరా.
మొదటగా మనం చేయాల్సిన పని ఏదైనా ఒక ప్రణాళిక వేసుకోవాలి, సమయపాలన పాటించాలి, అది ముఖ్యం.
ఏంటండి మిత్రులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.
రండి నారాయణ గారు, బాగున్నారా?
ఆ బాగున్నానండి రవి గారు. ఏంటి ప్రకాష్ గారు, ఏంటి సంగతులు, ఏం మాట్లాడుకుంటున్నారు?
అదా మీరు నాకు చెప్పారుగా పెరడి మొక్కల పెంపకం గురించి, అదే నా మిత్రుడికి చెప్తున్నానండి.
రవి గారు నేను చెప్తాను వినండి, సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పెరటి మొక్కల పెంపకం.
ఏంటి సేంద్రియ పద్ధతిలోనా?
అవునండి, కానీ ఎంచుకునే మొక్కలు కాలానుగుణంగా ఉండాలి. ఉత్పాద మొక్కలే ఏదైనా పెంచుకోవచ్చు.
అంటే కాయగూరలు పండించవచ్చా?
అన్ని రకాల మొక్కలు పండించవచ్చు. మన ప్రకాష్ కు నేను 10 రకాల మొక్కలు సూచించాను.
అవును రవి, నా పెరట్లో 10 రకాల మొక్కలు పెంచుతున్నాను. అందులో ఎక్కువగా వంగ, టమాటా, దోస మరియు కాకర పండిస్తున్నాను. నారాయణ గారు కొంచెం నా మిత్రుడికి వాటిని ఎలా పండించాలో దయచేసి వివరించండి.
అమల గారు, రవి గారితో పాటు మీరు కూడా వినండి. మీరు ఎక్కువ సమయం ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాటి మీద ఎక్కువ జాగ్రత్త వహించే హక్కు మీకే ఉంటుంది.
సరే నేను కూడా వింటాను, చెప్పండి.
వంగ దగ్గరికి వస్తే ఇవి ఏ కాలంలోనైనా వేసుకోవచ్చు.
మరి ఏ రకాన్ని వాడితే మంచిది?
పూసాక్రాంతి అనే రకాన్ని వేస్తే మంచిది. దిగుబడి మరియు నాణ్యత గట్టిగా ఉంటాయి. వాటి పంట కాలం కేవలం 135 నుంచి 150 రోజులు మాత్రమే.
మరి వాటికి ఎరువుల మోతాదు మరియు కలుపు నివారణ ఎలా?
పశువుల ఎరువుని వాడొచ్చు. కలుపును పీకి నిరంతరం నేలను చదును చేయడం వల్ల ఎలాంటి వ్యాధులు గాని పురుగులు గాని సోకకుండా ఉంటాయి. అంటే వీటిలో చెట్టుకు చెట్టుకు మధ్యలో 60 సెంటీమీటర్ల దూరం వదలాలి. ఇలా చేయడం వల్ల పురుగుల బాధ తగ్గే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా కాయతొలుచు పురుగు ద్వారా కలిగే నష్టం అధికం. అందుకే దాని దరిచేరనివ్వకుండా ఆవ నూనె మిరప్పొడి వాడాలి.
ఇది సులువుగానే ఉంది, మరి టమాటా పంట గురించి చెప్పండి.
రవి అన్నయ్య, బయట టమాటా ధరలు మండిపోతున్నాయని మేము కూడా ఇంట్లో టమాటా పంట వేశాం.
టమాటా కూడా 3 కాలాల్లో పండించవచ్చు.
మరి ఏ రకం వాడాలి, ఎలా వాడాలి నారాయణ గారు?
ఆర్క వికాస్ రకం మరియు శంకర్ జాతికి చెందిన అన్నపూర్ణ అనే రకాన్ని వాడవచ్చు.
మరి ఎంత స్థలం వదలాలి? పురుగుల వల్ల కలిగే ప్రమాదం ఏంటి?
చెట్టుకు చెట్టుకు మధ్యలో 60 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఇందులో దీనికి కూడా కాయతొలుచు పురుగు మరియు పచ్చదోమ ప్రధానం. మరియు తెగులు సోకే ప్రమాదం కూడా ఉంది. అందుకని ముందు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆవ నూనె, వేప నూనె వంటివి వాడాలి.
మరి ఆ దోస కాకర గురించి కూడా చెప్పండి.
దోస కాకరకు పెద్ద తేడా ఏమి లేదు, రెండు పందిరి పంటలే.
మరి ఎలాంటి కాలంలో వేయాలి, ఏ జాగ్రత్త తీసుకోవాలి?
ముఖ్యంగా వర్షాకాలం మరియు శీతాకాలంలో వేసుకోవాలి. వీటిలో మేటిదైన దోస రకం ASSM1 మరియు కాకరలో అర్క హరితాని రకాన్ని ఉపయోగించవచ్చు. దీనిలో పాదులు చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల నీళ్లు నిల్వ ఉంచుకోవచ్చు. పందిళ్లు వేయడం ద్వారా ఎలుకల నుండి రక్షించవచ్చు. వీటిలో పండు ఈగ 1 మరియు వెర్రి తెగులు చాలా ప్రమాదమైనవి. ఇవి రాకుండా జాగ్రత్త వహించాలి. చెట్టు కాయ కాసినప్పటి నుంచి నీరు బాగా అందించాలి. దానివల్ల కాయ లావుగా తయారవుతుంది, మంచి దిగుబడి కూడా వస్తుంది.
మరి ఎంతైనానండి, మరి ఇంకేం చేయాలి?
ఇక ఇదంతా నీకు వీలైతే ఈ పని చేయడం చాలా సులువు. నువ్వు ఏ మొక్కలైనా నాటుకోవచ్చు.
మీరు చెబుతుంటే ఎప్పుడు మొదలెడదామా అన్నట్టుంది.
ఇది సేంద్రియ వ్యవసాయ పద్ధతి కదా, అందుకే ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. అంతేకాదయ్యా, మనం ఎన్నో పూల మరియు పండ్ల మొక్కలు కూడా పెంచవచ్చు.
అవునా? అంటే అరటి మొక్కలు, గులాబీ మొక్కలు మరియు ఆయుర్వేద మొక్కలు కూడా దీని కిందకు వస్తాయన్నమాట.
అవును రవి గారు, ఒకసారి పాటించండి. నేను నిన్న ఒక అతనికి అరటి మొక్కలు పెంచమని సలహా ఇచ్చాను. అతను తన దగ్గరున్న స్థలంలో సగం కాయటి సగం పండు అరటి 2 నాటాడు.
మరి వాటి వల్ల ఉపయోగాలు ఉంటాయంటారా?
తప్పక ఉంటాయి రవి గారు. ఆయన తన దగ్గర వేసింది 1 అరటి మొక్క మాత్రమే, కానీ పెరుగుతున్న కొద్దీ దాని నుండి మరికొన్ని పిలకలు వచ్చి ఎన్నో చెట్లు రావడానికి దోహదపడతాయి. దానివల్ల మార్కెట్ లో కూడా అమ్మితే మంచి లాభం వస్తుంది. ఏదైనా వాటిని చూసుకోవడానికి తగిన సమయం కేటాయించాలంతే.
మరి ఇంత చెప్పారు, వాటికి వాడే ఎరువులు ఎలా?
చూడండి రవి గారు, ఎరువుల గురించి మీరు భయపడవద్దు. ఏమి ఖర్చు లేకుండానే మనం ఎరువుని తయారు చేసుకోవచ్చు.
అవునా, అదేలా?
కంపోస్ట్ విధానం ద్వారా. కంపోస్ట్ అంటే మనం ఇంట్లో వ్యర్థాలని, కూరగాయల వ్యర్థాలు మరియు ఎండిన ఆకుల్ని పారేస్తాం కదా, అలాంటివన్నీ కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.
అవునా, అది ఎంత సులువు?
అవును, మనం మొక్కలు నాటడానికి 40 రోజుల ముందే వ్యర్థాన్ని ఒక డబ్బాలో సేకరించి కంపోస్ట్ తయారు చేయాలి. తర్వాత దానిని మట్టిలో కలిపి విత్తనాలు నాటాలి.
దీనివల్ల మనం ఖర్చు చాలా తగ్గించవచ్చు కదా.
అవును రవి గారు, అందుకే అందరు ఇదే వాడుతున్నారు. మీరు వాడండి, కంపోస్ట్ లో ఉండే ఎన్నో పోషకాలు మొక్కల యొక్క పెరుగుదలకు దోహదపడతాయి.
అంటే సులువుగానే కంపోస్ట్ ని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట.
అందుకే మనం పెరట్లో వేసే చెట్లు కొన్నే కాబట్టి వాటికి కావాల్సిన మోతాదులో కంపోస్ట్ ని వేసుకోవచ్చు. దీనికి ఖర్చు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ఇది సులువైన పనే.
మనకు మొక్కలనగా పురుగుల భయం ఉంటుంది, పురుగుల మందులు ఏవైనా వాడాలంటారా?
చూడు రవి, మనం ఎక్కువ మోతాదులో మొక్కలు పెంచినప్పుడు మొక్కల బొరుసులోని మధ్య భాగంలో నిమ్మగడ్డి పెంచాలి. పురుగులు మొక్కల్ని చేరకుండా అది అడ్డుకుంటుంది.
నిమ్మగడ్డ నారాయణ గారు?
ఆ, నిమ్మగడ్డే. తక్కువ మొక్కలు ఉన్నప్పుడు మనం పురుగుల్ని సాధ్యమైనంత వరకు చేతితో ఏరిపారేయచ్చు. ఇక పురుగుల మందు విషయానికి వస్తే ఆ సమస్య అంత ముదరక ముందే చర్య తీసుకోవాలి.
మరి పురుగుల నివారణకు నిమ్మగడ్డిని ఎక్కడి నుండి తెచ్చుకోవాలి?
అది మార్కెట్ లో దొరుకుతుంది. ఒక్క మొక్క తెచ్చి వేస్తే దాని నుంచి వాటంతటవే మొలుస్తాయి. అవి మంచి సువాసన కూడా ఇస్తాయి. వాతావరణం ఎప్పుడు సువాసనతో నిండి ఉంటుంది, అంతే పురుగుల్ని కూడా నివారించినట్టు ఉంటుంది.
మరి ఎరువులు ఏమైనా వాడాలా నారాయణ గారు?
ఎరువుల విషయానికి వస్తే మనం కాంపోస్ట్ కావలసిన మోతాదులో కావలసిన సమయంలో ఉపయోగించుకోవాలి. ఏమంటావు ప్రకాష్?
అవును నారాయణ గారు, ఇప్పుడు సరైన మోతాదులో అందించడం వల్ల మా పెరట్లో కూరగాయలు కూడా బాగా పండాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీరు తిన గుత్తు వంకాయ కాసింది మా పెరట్లోనే.
అవునా, చాలా బాగుందిరా కూర, వంకాయలు కూడా చాలా నాణ్యంగా ఉన్నాయి.
పేటి తోటలను నువ్వు సులువుగా పెంచవచ్చు. నీ కళ్ళ ముందే ఉంటాయి కాబట్టి వాటికి ఎప్పుడు ఏమి అవసరమో కూడా తెలుస్తుంది.
మరి నారాయణ గారు, వీటి దిగుబడి ఎలా ఉంటుంది?
చూడు రవి, దిగుబడి అనేది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
అంటే ఎలాంటి విషయాల మీద నారాయణ గారు?
ఎలాంటి విషయాలంటే, ఉదాహరణకి నువ్వు పెంచే మొక్కల సంఖ్య, నువ్వు వాటి కేటాయించే సమయం, నువ్వు వాటికి అందించే నీరు, మరి వాడే ఎరువులు, ఇలాంటి ఎన్నో వాటి మీద అవి ఆధారపడి ఉంటాయి.
నారాయణ గారు, వీటి వల్ల మన ఖర్చు తగ్గుతుంది ఎలా చెప్పగలం?
తప్పకుండా తగ్గుతుంది. మనం ఈ రోజులో కూరగాయలు ధరలు చూసుకుంటే ఆకాశం నింపుతున్నాయి. మనం పెరటి తోటలో కూరగాయలు పెంచుకోవడం వల్ల డబ్బు ఆదా చేసుకునే అవకాశం కూడా ఉంది.
అవునరా, నువ్వు ఎప్పుడు అంటుంటావుగా ఏంటిరా ఏదైనా దావత్ ఇవ్వరా అని. నేను ఆదా చేసుకున్న డబ్బులతోనే ఈ ఫంక్షన్ జరిపించాను. కూరగాయలు ఖర్చు తగ్గి అదృష్టం కలిసి వచ్చింది.
అంతేకాదు రవి, ఈ పెరట తోటలు పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఖర్చు తగ్గించుకోవడం కదా నారాయణ గారు తెలుసుకున్నాను.
అదొక్కటే కాదు రవి, ఈ రోజులో మనిషి పీల్చడానికి మంచి స్వచ్ఛమైన గాలి కరువైంది. కానీ పెరటి తోటల వల్ల మాత్రం మనకి గాలి విషయంలో మంచి జరుగుతుంది.
గాలి విషయంలోనా? అదేంటి నారాయణ గారు?
అవునండి, ఫ్యాక్టరీల ద్వారా గాల్లో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ని చెట్లు పీల్చుకుని ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ని మనకు అందిస్తుంది. దానివల్ల మనం ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది.
అంటే దీనివల్ల ఆరోగ్యానికి ఉపయోగపడే సూత్రాలు కూడా ఉన్నాయన్నమాట.
అంతేకాదు, నువ్వు మార్కెట్లో లభించే కూరగాయల్లో 90% రసాయనాలు వాడి పండించినవి. అందుకే అవి తింటే అనారోగ్యం కలుగుతుంది. వాటి వల్ల వాటి రంగు రుచి కూడా మారుతుంది.
అవును, నిజమే నారాయణ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అలానే ఉన్నాయి.
అందుకే పెట్టి మొక్కల ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేసి రసాయనాలు లేని పండ్లను కూరగాయలను పండించి తినడం వల్ల మనకు ఆరోగ్యం బాగుపడుతుంది.
ఇంత చదువుకున్నా కూడా ప్రతి ఒక్కరు అవగాహన లేకుండా ఇలా రసాయనాలను తిని వారి ఆరోగ్యాన్ని వారే క్షీణింపజేసుకుంటున్నారు.
అవును రవి, ప్రతి ఒక్కరూ నేటి సమాజంలో వారి సొంత పనులు వారు చూసుకుంటూ జీవితం అంటే ఉద్యోగమే అని వారి ఆరోగ్యాన్ని వారు లెక్క చేయడం లేదు. వారు ఏమైనా జీవితంలో తొందరగా అలవాటు పడ్డారు. మనం తింటుంది అన్నమా రసాయనమా అన్న ఆలోచన కూడా లేకుండా జీవిస్తున్నారు.
అవును నారాయణ గారు, నువ్వు చెప్పింది నిజమే. మరి మనం పెరడి తోటలు వేసుకున్నప్పుడు ఏ ఆయుర్వేద మొక్కలను పెంచితే మంచిది?
తులసి మొక్క మన హిందూ సాంప్రదాయానికి ఒక సంజీవుని వంటిది. అందుకే దాన్ని మన లక్ష్మి అంటాం. ఎలాగైతే లక్ష్మీదేవి మన సకల బాధలు దూరం చేస్తుందో అదేవిధంగా తులసి చెట్టు కూడా మనకు జబ్బుల్ని దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.
మరి ఇన్ని ఉపయోగాలున్న పెరడి తోటల పెంపకంను ఎందుకు అందరూ ఆదరించడం లేదు?
దానికి కారణం ఏంటంటే ఎవరికి తగిన సమయం దొరకకపోవడం, కొంతమందికి అవగాహన లేకపోవడం, కొంతమందికి ఎలా చేయాలో తెలియకపోవడం, ఇలాంటివి చాలా కారణాలు ఉన్నాయి.
నిజంగానే నారాయణ గారు, మీరు చెప్పేంత వరకు వెనక ఉన్న ఖాళీ స్థలాన్ని వాడుకోవాలని నాకు కూడా ఆలోచన రాలేదు.
నారాయణ గారు, ఇది మనం అనుకున్నంత మాత్రం అయిపోయే పని కాదు. ఎందుకంటే ఎవరికి ఏది ఎప్పుడు చేయాలో వాళ్లే నిర్ణయించలేకపోతున్నారు. అలాంటిది ఇవి పాటిస్తారని నేను అనుకోవడం లేదు.
అలా ఎందుకు అనుకుంటున్నావు రవి? నేను చెప్పినందువలన ప్రకాష్ పాటించాడు. వాడు పాటించి విజయం చూసినందువల్లనేగా నువ్వు ఇంత కుచ్చి కుచ్చి అడుగుతున్నావు.
అది నిజమే నారాయణ గారు, కానీ ఇప్పుడున్న జనాలకు అంత సమయం ఉంటుందా?
చూడు రవి, చెడు ఒక్కరితోనే మిగిసిపోతుంది కానీ మంచి ఒక్కరితోనే మొదలవుతుంది.
అది నిజమే నారాయణ గారు, మనసులోనే నాశనం చేసే యంత్రాలు మరియు టెక్నాలజీ వైపు పరుగు తీసే జనం పొలాల వైపు మొక్కల పెంపకం వైపు పరుగు తీసినప్పుడే దేశం బాగుపడుతుంది.
అది నిజమే ప్రకాష్, మనం కూడా పెరటి మొక్కలు పెంచండి అనే మాటతో చెప్పకుండా దాన్ని సాధించి చూపాలి.
నిజం రవి గారు, ఇంట గెలిచి రచ్చగెలవమంటారు పెద్దలు. ప్రతి ఇంటిలో నేడు పీడిస్తున్న భూతం సరైన ఆర్థికత లేకపోవడం. అందువల్ల అందరికి ఇది వాడండి అని చెప్పడం వల్ల వారి యొక్క ఆర్థిక పరిస్థితి కొంత మేరకు మెరుగుపడే అవకాశం ఉంది.
నిజమే నారాయణ గారు, ప్రతి ఒక్కరింట్లో ఆర్థికత మెరుగుపడితే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది.
అంతేకాదు రవి, కాలుష్యం నుంచి పర్యావరణాన్ని మరియు మనల్ని మనం రక్షించుకునే వీలు కూడా ఉంటుంది.
అవును రవి, ఉదాహరణకు నన్నే తీసుకో. ఎప్పుడు ఇంట్లో డబ్బు వల్ల ఏదో ఒక సమస్య ఉండేది. అలాంటిది 3 నెలల క్రితం వేసిన పెరటి తోటలో నా ఆర్థిక బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు, నాకు కావలసినవి కాక మిగిలినవి మార్కెట్లో మంచి ధరకు అమ్ముతున్నాను.
అవును, ఇది సేంద్రీయ రకం, ప్రజలు కూడా కొనడానికి మొగ్గు చూపుతారు మరియు లాభం కూడా బాగానే వస్తుంది.
ఒక కూరగాయలే కాదురా, కొన్ని రకాల పూలు కూడా అమ్ముతున్నాను. సొంత పంటలను పెంచితే వచ్చే తృప్తి ఒక లాటరీ తగిలినా రాదురా.
నువ్వు చెబుతుంటే అలా ఉంటే ఇక నేను చేయడం మొదలు పెడితే?
మరి కానివ్వు రవి, చెప్పానుగా మంచి మొదలవుతుందని. నీవు పాటించిందే కాక నలుగురికి కూడా చెప్పు. వీటి ఉపయోగాలు వాళ్ళు తప్పక అర్థం చేసుకుంటారు.
అవును, నేను తప్పక పెరటి తోటను పెంచుతాను. మీరు నాకు అందించిన సమాచారానికి మరియు అవగాహనకి మీకు నా ధన్యవాదాలు నారాయణ గారు. ప్రకాష్, నిన్ను మర్చిపోయాననుకున్నావా? నీకు కూడా ధన్యవాదాలు.
మిత్రుల మధ్య ఎందుకురా ఇదంతా? సాటి వారు రోడ్డున పడితేనే సాయం చేయగలిగే జాలిగుండెలు కలిగిన దేశంలో సొంత వారికే సాయం చేయకపోతే ఆ జీవితం ఎందుకురా?
బాగా చెప్పావు ప్రకాష్, నీ మాటలు అక్షరాల సత్యం. కానీ రవి, గుర్తుపెట్టుకో, నువ్వు పెంచబోయే పెట్టి మొక్కలు మా ప్రతి మాటని నీకు గుర్తు చేస్తూనే ఉంటాయి.
సరే నారాయణ గారు. సరేరా ప్రకాష్, మరి ఇక నేను వెళ్ళొస్తాను, పిల్లలు ఇంటికి వచ్చే సమయం అయింది.
ఏంటండి అన్నయ్య గారు, అయిపోయిందా మీ మిత్రుల మంచి చెడు సంభాషణలు?
ఏవో కాస్త జీవిత విషయాలు మాట్లాడుకుంటున్నామమ్మా. ఆ వెళ్దామే పద. సరేరా ప్రకాష్, వెళ్తాను. జయ, వెళ్తానమ్మా.
ఏంటన్నయ్యా, అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఒక రోజు ఉండి వెళ్ళొచ్చుగా.
ఇంటికాడ అమ్మ ఒక్కతే ఉంది, పిల్లలు కూడా ఉన్నారు, కుదరదు, ఇంకా వెళ్తావమ్మా.
సరే అన్నయ్య మరి.
సరే అమ్మా. సరేరా ప్రకాష్, ఏవో గారు, వెళ్ళొస్తా.
ఆ మంచిది రవి గారు, నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి.
సరే తప్పకుండా.
ఈరోజు చేను కబుర్ల అంశం బెల్లం. బెల్లం ఒక తీయని ఆహార పదార్థము. దీనిని సాధారణంగా చెరుకు రసం నుండి తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి. దీనిని ఆసియా మరియు ఆఫ్రికా దేశాలలో వినియోగిస్తారు. పామే కుటుంబానికి చెందిన తాటి జీలుగ చెట్ల నుండి కూడా బెల్లం తయారవుతుంది. చెరుకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకున్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగబెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి,
తెల్లగాను లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దీన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టిదనాన్ని రైతు పరిభాషలో రాపు లేదా జేడు అంటారు. బెల్లం తయారీ విధానము. పక్వానికొచ్చిన చెరుకును కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకున్న గానుగ వద్దకు చేర్చి వాటిని శుభ్రం చేసి గానుగ దగ్గరికి చేరుస్తారు. చెరుకు పైనున్న ఆకులు తీసేసి వాటిని గానుగలో పెట్టి రసం తీస్తారు. ఆ రసాన్ని పెద్ద ఇనుపరేఖతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగబెడతారు. చెరుకు పాలు బెల్లంగా తయారు కావడానికి కొన్ని దశలుంటాయి. ఈ చెరుకు పాలు కాగేటప్పుడు మొదటగా బుడ్డ పగలడం అంటారు. అనగా బాగా కాగిన ఆ రసం అందులోని మురికి అంతా ఒక పెద్ద తెట్టుగా పైకి చేరుతుంది. అనగా పొంగు రావడానికి తొలిదశ అన్నమాట. అప్పుడు ఆ మురికిని ఒక ప్రత్యేకమైన సాధనంతో తీసివేయాలి. ఆ తర్వాత ఆ చెరుకు రసం తెర్లుతుంది. ఇలా కొంతసేపు తెర్లి చీమల పొంగు అనే దశకు చేరుకుంటుంది. ఇది రెండో దశ. ఆ తర్వాత దశ పెద్ద పొంగు. ఈ దశలో పాల పొంగు పెనంలో చాలా ఎత్తు వరకు వస్తుంది. కొంతసేపు ఆ పొంగు అలాగే ఉండి రాను రాను నిదానంగా పొంగు తగ్గుతూ కిందకు దిగుతుంది. అప్పుడు నాలుగో దశ. దానిని గాతాలు పడడం అని అంటారు. ఇప్పుడు పెనం కింద మంట కొంత తక్కువగా ఉండేటట్లు చూడాలి. అలా పొంగు తగ్గి పెనంలో సుమారు 3 అంగుళాల లోతు వరకు పోతుంది. ఇప్పుడు గోర అనే పరికరంతో ఆ పాకాన్ని బాగా కలయబెట్టాలి. కలయబెడుతున్న గోరను పైకి లేపితే పాకం గోర నుంచి తీగలాగా సాగకుండా తెగిపడాలి. అదే సరైన సమయం. అదును చూసి ఇద్దరు మనుషులు పొయ్యి మీదనున్న పెనాన్ని పైకి లేపి పక్కన పెట్టి మరికొంతసేపు గోరతో కలయబెట్టాలి. అప్పుడు ఆ పెనంలోని పాకాన్ని పక్కనున్న దోణిలో పోస్తారు. దోణిలో కూడా ఆ పాకాన్ని బాగా కలయబెట్టాలి. కొంతసేపు ఆరిన తర్వాత ఆ పాకం గట్టిపడి ముద్దలు చేయడానికి తయారుగా ఉంటుంది. అప్పుడు దానిని ముద్దలుగాను, కొందరు పొడిగాను, మరికొన్ని ప్రదేశాలలో బుట్టలలో పోసి అచ్చులుగాను తయారు చేస్తారు. ఈ విధంగా బెల్లం తయారు చేస్తారు. నాణ్యతా వైవిధ్యం. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టిదనాన్ని రైతు పరిభాషలో రాపు లేదా జేడు అంటారు. ఏదైనా రైతు 4 డబ్బులు కళ్ళజూసేది ఈ బెల్లంలోనే. ఇప్పుడు చెరుకు తోటలు గతంతో పోలిస్తే సగం మంది కూడా పండించడం లేదు. తయారైన బెల్లాన్ని రైతులు మండీలకు బండ్లలో తోలుకెళ్లి అమ్ముకోవచ్చు. కానీ ఇందులో రైతుకు కొంత శ్రమ ఎక్కువ. ఎలాగంటే అంత దూరం బెల్లాన్ని తీసుకెళ్లడం రైతుకు పెద్ద శ్రమ. మండీలలో ఒక్కోసారి 1-2 రోజులు ఆగవలసి వస్తుంది. 3వది బెల్లం నాణ్యతను కట్టడం. బెల్లం నాణ్యతను నిర్ణయించేది మండీ వ్యాపారస్తుడే. ఇందులో చాలా మోసం జరుగుతుంది. బెల్లం ధర నాణ్యత మీదనే ఆధారపడి ఉంటుంది. ఇన్ని కష్టాలు పడేదానికన్నా రైతులు తమ ఇళ్ల వద్దకు వచ్చే వ్యాపారస్తులకే తమ బెల్లాన్ని అమ్ముకుంటారు. పైగా ఆ వ్యాపారస్తుడు రైతుకు ఇదివరకే అప్పు ఇచ్చి ఉంటాడు. దాని వలన రైతు తన బెల్లాన్ని ఆ వ్యాపారస్తునికే తప్పక అమ్మవలసిన పరిస్థితి. బెల్లాన్ని మంచి ధర వచ్చినంత వరకు నిల్వ ఉంచుకోవడం కూడా కొందరి రైతులకు అవకాశం ఉండదు. కానీ వ్యాపారస్తులు ముందుగానే రైతు వద్ద బెల్లాన్ని కొని తమ గోదాంలో చేర్చుకుంటాడు. ధర తెంచడు. కానీ కొంతమంది వ్యాపారస్తులు ధరలు ఎప్పుడు ఎక్కువగా ఉండునో అప్పుడే తన బెల్లానికి ధర తెంచమని రైతు అడగవచ్చు. ఈ అవకాశము రైతుకు కొంత వెసులుబాటును కలిగిస్తుంది. తూకం. చిత్తూరు జిల్లా ప్రాంతంలో బెల్లాన్ని గోనెలలో బరువుతో తూకం వేస్తారు. గోనె అనగా 150 కిలోలు. 4 గోనెలు అనగా 1 బండి. రైతులు నాకు 10 గోనెల బెల్లం అయిందనో లేదా 12 బండ్ల బెల్లం అయిందనో అంటుంటారు. బెల్లాన్ని తూకం వేసే పరికరాన్ని రతి అంటారు. బెల్లాన్ని తూకం వేయడానికి ఈ రతిని మాత్రమే వాడుతారు. ఈ రతులు గడియారంలాగా గుండ్రంగా కొన్ని ఉంటాయి. ఇంకొన్ని థర్మామీటర్లాగా పొడవుగా ఉంటాయి. దీనిలో వ్యాపారస్తుడు తనకు అనుకూలంగా మార్పులు చేసే అవకాశం ఎక్కువ. ఏది వాడినా వ్యాపారస్తుడు రైతును మోసం చేయాలనుకుంటే రైతు ఏమాత్రం గ్రహించలేడు. ఇది కేవలం నమ్మకంతో జరిగే వ్యవహారం. పైగా తరుగు కింద ప్రతి బస్తా బెల్లానికి సుమారు 1 కిలో బెల్లం ఎక్కువ వేసుకుంటారు వ్యాపారస్తుడు. తయారీలో వైవిధ్యం. కొన్ని ప్రాంతాలలో ఈ బెల్లాన్ని పొడిగా చేసి గోతాలలో నింపడం లేదా అచ్చుల్లో పోసి ఆరబెట్టడమో చేస్తారు. చెరుకు గానుగ సమయంలో తయారు చేసే ఇతర పదార్థాలు చెక్కల బెల్లం. దీని తయారీకి తక్కువ లోతుగల పళ్ళాలను తీసుకొని దాని అడుగున నెయ్యి పోసి అందులో బెల్లం పాకం పోసి దానితో పాటు వేరుశనగ పప్పులు, పుట్నాల పప్పులు, మిరియాల పొడి వేసి బాగా కలయబెట్టి పూర్తిగా గట్టిపడకముందే దాన్ని బిల్లలుగా కోసి బాగా గట్టిపడిన తర్వాత భద్రపరుచుకుంటారు. వరంటు బెల్లం. దీని తయారీకి బెల్లం పాకం పెనంలో నుండి దోనిలో పోసేటప్పుడు పెనంలోనే కొంత పాకాన్ని అలాగే ఉంచి దాన్ని బాగా అదే పనిగా చాలాసేపు రుద్దితే అది కొంత తెల్లబడుతుంది. దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆరబెట్టి ఇంటి కొరకు దాచిపెట్టుకుంటారు. బెల్లం యొక్క ఔషధ విలువలు. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలుంటాయి. భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. తీయని పిండి వంటల తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు. పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు 3 సార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం మొక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలుండవు. జీవక్రియను వేగవంతం చేస్తుంది. కాకర ఆకులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 మిరియాల గింజలు, చిన్న బెల్లం మొక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజూ 2 పూటలా వారం రోజులు తీసుకున్నా లేదా గ్లాసు పాలలో పంచదారకు బదులు బెల్లం వేసి రోజూ త్రాగినా నెలసరి సమస్యలు ఉండవు. నెయ్యితో బెల్లం వేడి చేసి నొప్పి ఉన్న చోట పట్టు వేస్తే బాధ నివారణ అవుతుంది. ముక్కు కారడంతో బాధపడుతున్న వారికి పెరుగు బెల్లం కలిపి రోజుకు 2 పూటలు తింటే తగ్గుతుంది. బెల్లం నెయ్యి సమపాలలో కలిపి తింటే 5 నుండి 6 రోజులలో మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారి చిన్న బెల్లం మొక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని మెడిసినల్ షుగర్గా వ్యవహరిస్తారు. పోషక విలువలు. క్యాలరీలు: 1 టేబుల్ స్పూనుకు 19 కేలరీలు. విటమిన్ బి కాంప్లెక్స్ 1 కేజీకి 1 గ్రాము. ఫోలిక్ యాసిడ్ 1 కేజీకి 1 మిల్లీగ్రాము. 100 గ్రాముల బెల్లంలో పోషక విలువలు: ఐరన్ 2.6 మిల్లీగ్రాములు, కాల్షియం 8 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 3 నుండి 4 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 8 మిల్లీగ్రాములు, పొటాషియం 4.8 మిల్లీగ్రాములు. బెల్లం యొక్క ఇతర ఉపయోగాలు మరియు విశేషాలు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏది ఉన్నా లేకపోయినా తప్పకుండా చిన్న బెల్లం మొక్క ఉండి తీరుతుంది. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలుంటాయి. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు. గానుగను శుభ్రంగా కడిగి చెరుకులతో పాటు మిరపకాయలు, అల్లం, నిమ్మకాయలు పెట్టి ఆ వచ్చిన రసాన్ని వచ్చిన వారికి ఇస్తారు. కానీ రైతులు ఎక్కువగా తాగరు. ఇది అనారోగ్యకరమని వారి నమ్మకం. వంకాయలను మామిడికాయలకు ఘాట్లు పెట్టి పెనంలో వేలాడదీస్తే అవి చెరుకుపాల పొంగులో బాగా ఉడికి తినడానికి భలే రుచిగా ఉంటాయి. నక్కిళ్ళు పాకాన్ని దోనిలో పోసేటప్పుడు కొంత పాకాన్ని నీళ్లున్న గిన్నెలో పోస్తే అది చల్లబడి సాగుతూ తినడానికి అదొక రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు దీన్ని బాగా తింటారు. కండ చక్కెర పక్వానికి రాని పాకాన్ని కొత్త కుండలో సగానికి నింపి కుండమూతికి గుడ్డ కట్టి దాన్ని ఇంటిలో ఉట్టిలో పెడితే 3 నెలల తర్వాత ఆ పాకం పైభాగాన 2 అంగుళాల మందంతో గట్టిపడి ఉంటుంది. ఇది బజారులో దొరికే కళాఖండలాగానే ఉంటుంది, కానీ రంగు తక్కువ. ఇది తినడానికి బాగా ఉంటుంది. ఇంగ్లీష్లో క్యాండీ అన్న మాటకి మూలం ఈ మాటే. మిగిలిన పాకం చాలా చిక్కబడి తేనెలాగా ఉంటుంది. ఇది కూడా తినడానికి చాలా బాగా ఉంటుంది. బెల్లంలో రకాలు. సాధారణంగా చెరుకు రసం నుంచి మొలాసిన్ను వెలికి తీసి బెల్లం తయారు చేస్తారు. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించే రకము. తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరం నుంచి కూడా బెల్లం తయారు చేస్తారు. ముందుగా చెరుకు బెల్లం. బంగారు బ్రౌన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. చెరుకు రసాన్ని కాయడం ద్వారా తయారు చేస్తారు. భారతీయ ఇళ్లల్లో వాడే రకము ఇది. ఖర్జూర బెల్లం. ఈ బెల్లము గోల్డెన్ బ్రౌన్ నుండి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఖర్జూర రసాన్ని మరిగించి తయారు చేస్తారు. డార్క్ చాక్లెట్ రుచి ఉంటుంది. తాటి బెల్లం. ఆఫ్ వైట్ నుండి పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. తాటి రసాన్ని మరిగించడం ద్వారా తయారు చేస్తారు. తెల్లని చాక్లెట్ రుచిలో ఉంటుంది. ఈత బెల్లం ఈతకల్లు మరిగించడం ద్వారా తయారు చేస్తారు. ఈ రకము గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. మయన్మార్లో దీని వాడకం ఎక్కువ. కొబ్బరి బెల్లం దీనిని కొబ్బరి నీరు మరియు కొన్ని రసాయనాలు మరిగించడం ద్వారా తయారు చేస్తారు. దీని రంగు గోల్డెన్ బ్రౌన్ నుండి డార్క్ బ్రౌన్లో ఉంటుంది. దీని ఖరీదు ఎక్కువ అయినందున తయారీ చేయడం మానుకున్నారు. సంప్రదాయంలో బెల్లం దేవునికి నైవేద్యంగా పెడతారు. వివాహంలో పానకం బిందులు అనే వేడుక చోటు చేసుకుంటుంది. వరుణికి వధువు ఇంటి నుండి బిందెలలో బెల్లంతో తయారు చేసిన పానకం నింపి విడిదింటిలో విడిది చేసిన వరుణికి అందిస్తారు. బెల్లంతో చేసిన పొంగలిని దేవునికి నైవేద్యంగా పెడతారు. వివాహ ముహూర్త సమయానికి బెల్లం జీలకర్ర మిశ్రమాన్ని వధూవరులు పరస్పరం ఒకరి తల మీద ఒకరు ఉంచడం వివాహ క్రతువులో అతి ప్రధానం. బాలింతకు సూడిదలు అందించే సమయంలో బెల్లంతో చేసిన చలిబిడి, బెల్లంతో చేసిన వేరుశనగ పప్పు ముద్దలు, బెల్లంతో నువ్వుండలు ఇస్తారు. బాలింతకు పౌష్టికాహారం అందించడానికి, రక్తవృద్ధి కలగడానికి ఇది దోహదం చేస్తుంది. మంగళగిరిలోని పానకాల రాయనికి బెల్లం పానకం భక్తులు కానుకగా ఇస్తారు. వయసుకు వచ్చిన ఆడపిల్లలకు శరీర దారుఢ్యం అధికం కావడానికి నువ్వులతో చేసిన చిమ్మిలి, ఎండు కొబ్బరి బెల్లం ఇవ్వడం అందరికీ పంచడం ఆనవాయితీ. వయసుకు వచ్చిన ఆడపిల్లలను చూడ్డానికి వచ్చేవారు సైతం వస్తూ కొబ్బరి బెల్లం తీసుకురావడం కూడా ఆనవాయితీ. సమ్మక్క సారలక్క జాతరలో అమ్మవారికి భక్తులు బెల్లం కానుకగా సమర్పిస్తారు. శ్రీరామనవమికి బెల్లం పానకం నైవేద్యం చేసి భక్తులకు అందివ్వడం ఆచారం. అట్లతద్దికి దోశలతో పప్పు బెల్లం కలిపి నైవేద్యం ఇస్తారు. వినాయక చవితి నాడు వినాయకునికి బెల్లం పప్పుతో చేసిన ఉండ్రాలతో చేసిన నైవేద్యం పెడతారు. దీపావళి నోముకు బెల్లం బూరెలు నైవేద్యం ఇస్తారు. ఉగాది పచ్చడిలో బెల్లం చేర్చడం ఆచారం. బెల్లం ప్రాముఖ్యతను తెలుసుకున్నారు కదా శ్రోతలు. ఇక సెలవు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, కందిలో పసుపు అంతర పండగ పండిస్తున్నప్పుడు కంది ఒక సాలుకు పసుపుని ఎన్నిసార్లుగా వేసుకోవాలి? ఏ 4 సార్లు, బి 2 సార్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 4 సార్లు. గత వారం రెండవ ప్రశ్న, కంది సాగులో నత్రజని మరియు భాస్వరం ఎరువులను ఏ దశలో వేసుకోవాలి? ఏ పూత దశ, బి విత్తే దశ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి విత్తే దశ. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు వై రాధా, నెల్లూరు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు రాకేష్, కనకం. సంగీత, గంభీర్రావుపేట్. డాక్టర్ స్వరూప, దోమల్గూడ. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శ్రీమతి అనురాధ వర్మ, మోహన వర్మ, హైదరాబాద్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పెరటి తోటలో కాకర వేసుకోవటానికి మేలైన రకం ఏది? ఏ ఆర్కా హరిత, బి ఆర్కా వికాస్. ప్రశ్న మరొకసారి, పెరటి తోటలో కాకర వేసుకోవటానికి మేలైన రకం ఏది? ఏ ఆర్కా హరిత, బి ఆర్కా వికాస్. ఈ వారం రెండవ ప్రశ్న, పెరటి తోటలో దోశ వేసుకోవటానికి మేలైన రకం ఏంటి? ఏ పూసాక్రాంతి, బి ఏఎస్ఎస్ఎం 1. ప్రశ్న మరొకసారి, పెరటి తోటలో దోశ వేసుకోవటానికి మేలైన రకం ఏంటి? ఏ పూసాక్రాంతి, బి ఏఎస్ఎస్ఎం 1. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9555704672 నంబర్, మరొకసారి 9555704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.